अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ भूर्भुवस्वः ह्रीं श्रीं ग्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं ग्लीं ॐ कैलह्रीं हसकहलह्रीं सकलह्रीं श्रीं ॐ ब्रां श्रीकृष्णश्यामकमलनयन दत्तात्रेयाय शरणं मम द्रां। వైదికమైనటువంటి భారతీయత, ఆ ఋషుల యొక్క విలక్షణమైనటువంటి ప్రతిభ, జీవితం యొక్క పరిపూర్ణత, ఇది మన ఉద్దేశాలు. పరిపూర్ణమైనటువంటి జీవితం, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం, ఈ జ్ఞానానికి ఓ విచిత్రమైనటువంటి శక్తి ఉంది. ఏమిటా విచిత్రమైనటువంటి శక్తి అంటే, దేనినైనా అది వ్యవస్థీకృతము చేయగలదు, ఆర్గనైజింగ్ ఎబిలిటీ. నాలెడ్జ్ అంటేనే ఆర్గనైజింగ్ ఎబిలిటీ. ఏదైనా ఒక పనిని గందరగోళంగా అవగాహన లేకుండా చేసుకునే విధానం ఒకటి. రెండోదేంటి, ఒక ఆర్గనైజ్డ్ వేలో, ప్లాన్డ్ వేలో, సమగ్రమైనటువంటి అవగాహనతో ఎక్కడి నుంచి మొదలెట్టాలి, ఎక్కడది అంతం అవ్వాలి అనేటటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహనతో కనుక మనం చేస్తే అది సర్వజ్ఞత్వం అవుతుంది. ఈ సర్వజ్ఞత్వానికి ఆధారం ఏంటో అర్థం చేసుకోండి. ఇందుకు మన లక్ష్యం ఏంటి అంటే సర్వజ్ఞత్వం. కేవలం సర్వజ్ఞత్వమే కాదు, మన లక్ష్యం ఏమిటి అంటే సర్వవ్యాపకత్వం. కేవలం సర్వవ్యాపకత్వమే కాదు, సర్వసమర్థత. ఈ మూడు ఉన్నవాళ్ళు ఉంటారు. కొందరు సర్వజ్ఞులు ఉంటారు, కొందరు సర్వవ్యాపకులు ఉంటారు. ముఖ్యంగా గవర్నమెంట్ని, పొలిటికల్ పవర్ని సర్వవ్యాపకత్వం అనొచ్చు. అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది ఆ గవర్నమెంట్ యొక్క పవర్. కానీ వాళ్ళకి సర్వజ్ఞత్వం లేదు. కొందరు సర్వజ్ఞులు ఉంటారు, నాలెడ్జ్ ఉంటుంది ఎలా చేయాలో ఏం చేయాలో, కానీ సర్వసమర్థత ఉండదు, ఆ నాలెడ్జ్ని ఉపయోగించుకునేటటువంటి ఎబిలిటీస్ ఉండవు. ఈ మూడింటిని, సర్వజ్ఞత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని, సర్వసమర్థతని, మూడింటిని ఎవడైతే కలిపి ఆర్గనైజ్ చేయగలడో, అంటే సర్వజ్ఞత్వమును, సర్వవ్యాపకత్వమును, సర్వసమర్థతను కూడా ఎక్కడ దేన్ని ఎంత పాళ్లలో ఉపయోగించి చెయ్యాలో, ఆ శక్తి కలిగినటువంటి వ్యక్తులను భారతదేశము అద్భుతంగా కీర్తించింది. వాళ్లకి చాలా సమ్మానీయమైనటువంటి ఆనరబుల్ టైటిల్ ఇచ్చింది. టైటిల్ ఇవ్వటమే కాకుండా వాళ్ల పరంపరను పోకుండా కాపాడుకుంటూ వచ్చింది గురు పరంపర. ఈ గురు పరంపర అనేది మీరు కాస్త జాగ్రత్తగా తరిచి తరిచి మన చరిత్రను చూస్తే, ఈ మూడు లక్షణాలను కలిపి వాటిని ఉపయోగించుకోగలిగేటటువంటి వ్యక్తుల సమూహము, ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు కాదు, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, కరెక్ట్గా చెప్పాలంటే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, వందల సంఖ్యలో ఈ సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థతను మూడింటినీ కలిపి గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి నేను చెప్పేటటువంటి విషయాలను చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ప్రాబబ్లీ మళ్ళా ఈ విషయాలు చెప్పడానికి అవకాశం రాకపోవచ్చు. ఈ గ్రహణ కాలము, సూర్యగ్రహణ కాలము మానవీయ చేతనత్వంలో ఓ అద్భుతాన్ని సృష్టిస్తుంది. అక్టోబర్ 24 3 సంవత్సరాల కిందటో 4 సంవత్సరాల కిందటో దీపావళి నాడైంది అనుకుంటా, అది ఒక సంపూర్ణ సూర్యగ్రహణాన్ని మనం చూశాం. అలహాబాద్కి అక్కడికి వచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది శాస్త్రవిదులు ఫోటోలు తీసుకున్నారు. కానీ మీకు ఇంకొక విషయం తెలియదేమో, ఫోటోలు అవంతా అప్పుడు తీసుకున్నారు, ఈవెన్ టుడే ఈనాటికి కూడా ఆ ఫోటోల యొక్క విశ్లేషణ అవ్వలేదు, పరిపూర్ణత అవ్వలే, ఇంకా దానిని సమగ్రముగా అవగాహన చేసుకుని దాని నుంచి సైంటిస్టులు పొందవలసినటువంటి నిర్ణయాలు ఇంకా లబ్ధి కాలేదు. విత్ ఆల్ దేర్ కంప్యూటర్స్, నాసా సెంటర్లో ఉన్నటువంటి అన్ని కంప్యూటర్స్ ఉపయోగిస్తున్నారు వాళ్ళు, ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. ఆ రోజు జరిగినటువంటి సంపూర్ణ సూర్యగ్రహణము ప్రపంచానికి ఓ విచిత్రమైనటువంటి శక్తిధారణను ప్రసరింపజేసింది, చేసింది అని తెలుసు వాళ్ళకి. లేకపోతే వాళ్ళు ఫోటోలు అవి తీయరు కదా, చేయబోతోంది అని తెలుసు వాళ్ళకి. కానీ ఏం చేసింది, దానివల్ల మానవీయ చేతనత్వములో ప్రాబ్లం అక్కడ వచ్చింది పాపం సైంటిస్టులకి. భౌతిక జగత్తులు ఇలా మార్పు వచ్చింది, అక్కడ ఒక ఎక్స్ప్లోజన్ అయింది, అక్కడ అన్ని కొంపలు నిప్పంటికి పోయాయి, ఇక్కడ సడన్ గా ఒక భూమి సముద్ర మట్టం నుంచి పైకి లేచింది, టక రికార్డ్ చేసి చెప్పేస్తారు. కానీ సూర్యగ్రహణం ఎప్పుడు జరిగినా భౌతిక జగత్తులో వచ్చేటటువంటి మార్పుల కంటే ఆధ్యాత్మిక జగత్తులో వచ్చేటటువంటి మార్పులు కోకొల్లలు. సూర్యగ్రహణం యొక్క ఇంపార్టెన్స్ అది. ఇంచేత జ్యోతిష్ శాస్త్రంలో సూర్యుణ్ణి ఆత్మ అంటాం, వేదాలలో సూర్యుణ్ణి సూర్య ఆత్మ జగతస్థుషశ్చ, సూర్యుడు ఈ జగత్తు యొక్క ఆత్మ. అప్పుడు జరిగినటువంటి సూర్యగ్రహణం యొక్క ఫలితాలే ఇప్పటికీ సైంటిస్టులు విశ్లేషణ చేయలేకపోయారు. మరి రేపు జరగబోతోంది, రేపు కూడా ఆఫ్ఘనిస్తాన్ లో ఎక్కడో చాలా ఎక్కువగా దీని యొక్క ప్రభావాన్ని గమనించవచ్చు. ఆ వర్డ్స్ పదాన్ని అర్థం చేసుకోండి, ఆఫ్ఘనిస్తాన్ లో దానిని గమనించవచ్చు, ఫోటో తీయవచ్చు, కానీ దాని ప్రభావం ప్రపంచం అంతటా ఉంటుంది. ఓ సూర్యగ్రహణం యొక్క ఎఫెక్ట్, ఓ చంద్రగ్రహణం యొక్క ఎఫెక్ట్, మీరు చూడగలిగిన చోటే ఉంటుంది అని ఏం లేదు. సూర్యుడు తిరుగుతూ ఉంటాడు, సూర్యుడు తిరుగుతూ ఉంటే ఋతువులు వస్తూ ఉంటాయి, ఋతువులు పృథ్వీని ప్రభావితం చేస్తూ ఉంటాయి. మరి సూర్యగ్రహణం దేన్ని ప్రభావితం చేస్తుందని చెప్తున్నాను నేను, మన యొక్క ఆత్మలను, చేతనత్వాన్ని ప్రభావితం చేస్తాయి. ఇది మీకు ఈ విలక్షణత, జరగబోయేటువంటి విచిత్రత, యునీక్నెస్. అస్తమానం జరగదు ఇలాగా. ఈ సూర్యగ్రహణాలు, ముఖ్యంగా సంపూర్ణ సూర్యగ్రహణాలు తరచూ రావు, ఎప్పుడో వస్తాయి. ఎప్పుడో రావటమే కాకుండా ఈ శతాబ్దికి ఇది చివరిది, సహస్రాబ్ది అనాలు. మీరు ఏమంటారో దాన్ని భావం అర్థమవుతే నాకు చాలు. ఇక్కడ కూడా ఒక అద్భుతం ఉంది, ఒక విలక్షణత ఉంది. ఇంచేత ఆత్మ యొక్క కిందకి దిగేటటువంటి గ్రేడేషన్లో ఈ సంవత్సరము లాస్ట్ డౌన్వర్డ్ మినిమం పాయింట్. ఇంతకంటే ఆత్మ ఇంకా కిందకి దిగజారలేదు. ఇట్ హ్యాస్ టచ్డ్ ఇట్స్ మినిమం. ఆత్మ చేతనత్వము భౌతిక జగత్తులోకి దిగే ప్రక్రియ ఉన్నదే, ఆ దిగే ప్రక్రియ యొక్క చరమ బిందువు రేపు జరిగే సూర్యగ్రహణం. ఇది ఎక్కడ పుస్తకాల్లో ఎక్కడా రాసి లేదు మీకు. మరి నేను ఎక్కడి నుంచి చెప్తున్నాను, థియాసఫికల్ బుక్స్ లో ఉన్నాయి, పురాణాల్లో ఉన్నాయి, అవి మనం చదవంగా ఈనాడు చదువుతాం. ఈనాడు వాడికి పాపం అంటే ఈనాడు వాడికి తప్పేం లేదు, వాడికి తెలుసున్నాడు రాయుడు ఆర్టికల్స్. ఎందుకు రాయుడు అంటే వాళ్ళని గౌరవించటం రాదు వాళ్ళకి. తెలుసున్న వాడి దగ్గరికి వీడు వెళ్ళాలి, కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు రాసినిచ్చేది ఎందుకు? ఇక్కడ పత్రికల్ని తప్పు పట్టడంలే. మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఓ సైంటిఫిక్ డీటెయిల్. న్యూస్ పేపర్స్ లో వాటిలో మీకు డీటెయిల్స్ ఎక్కడొస్తాయి? డీటెయిల్స్ రావు. క్యాన్సర్ కి మందు కనిపెట్టబడింది అంటాడు, లేకపోతే డయాబెటీస్ కి మందు కనిపెట్టబడింది అంటాడు. ఏ మందో, ఆ మందు ఎక్కడ దొరుకుతుందో, ఏ డాక్టర్ కనిపెట్టాడో, ఆ డాక్టర్ ఎలా కనిపెట్టాడో, దాన్ని మీరు ఎలా వాడాలో, దానికి అనుపానాలు ఏంటి, ఇవంతా పేపర్లు ఉండవు. మీరు ఎక్కడికి వెళ్ళాలి? సోర్స్కి వెళ్ళాలి. ఈ సోర్స్ లో రేపటి సూర్యగ్రహణం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, రేపు ఏ ఆత్మలు, శరీరాల గురించి నేను మాట్లాడటం లేదు, ఆత్మల గురించి మాట్లాడుతున్నాను. ఇంకొక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి, ఈనాడు ప్రపంచంలో కొన్ని ఆత్మలు 10 భౌతిక శరీరాలతో పనిచేస్తున్నాయి, కొన్ని అన్ని కాదు, కేపబిలిటీ ఉన్నవి. అంచేత ఇక్కడ మీరు కూర్చుని నా మాటలు వింటూ ఉండొచ్చు, మీ ఏ ఆత్మ యొక్క ఇంకో శరీరము నాన్ సెన్స్ అని ఓ రేషనలిస్టిక్ లీడర్ గా పనిచేస్తూ ఉండొచ్చు. వాడికి తెలియదు వాడే 2 చోట్ల ఉన్నాడని. కొంచెం చెప్పింది కష్టంగా ఉన్నా మీకు గుర్తుంచుకోండి, అందుకే చెప్పాను. మళ్ళా ఈ విషయాలు నేను మీకు చెప్పలేకపోవచ్చు, కానీ దీన్ని మీరు విన్న వాళ్ళు అందరికీ చెప్పడానికి ట్రై చేయండి. రేపు జరగబోయేటటువంటి సూర్యగ్రహణములో మానవీయ చేతనత్వము 24 కోట్ల సంవత్సరాలు తర్వాత మొట్టమొదటిసారి, ఇదివరకు జరగలే ఈ సంఘటన, ఇప్పుడు కూడా అపూర్వమైనది, ప్రిసిడెంట్స్ ఏం లేవు దీనికి, మొట్టమొదటిసారి జరగబోతోంది అది. అంచేత మీరు ప్రిసిడెంట్స్ వెతుక్కుని దొరకదు ప్రెసిడెంట్స్ దీనికి, మీకు మొట్టమొదటిసారి జరుగుతుంది ఇది. ఏం జరుగుతుంది? మానవీయ ఆత్మ, ఆత్మలు కాదు ఆత్మ, మానవీయ ఆత్మ మొట్టమొదటిసారి సామూహికంగా పైవేపు వెళ్ళటానికి కావలసినటువంటి దీక్ష తీసుకోబోతోంది. సామూహికంగా, ఇండివిజువల్ గా మహాత్ములు వచ్చారు, ఓ బుద్ధుడు వచ్చాడు, ఓ శంకరాచార్యులు వారు వచ్చారు, అనేక మంది మహాపురుషులు వస్తూనే ఉన్నారు. ఇందాక నేను చెప్పాను కదా, వందల సంఖ్యలో గురు పరంపర ఎప్పుడు ఉండనే ఉంది. గురు పరంపర గురించి నేను మాట్లాడటం లేదు. ఇంతవరకు పూర్తిగా భౌతికత్వంలో మునిగి తేలినటువంటి మానవీయ చేతనత్వము రేపు సూర్యగ్రహణం అప్పుడు అప్వర్డ్ టర్న్ పైకి లేస్తుంది. మన థియోసాఫికల్ లిటరేచర్ లో మన జగజ్జనని ఆలయాల యొక్క తలుపులు కనుక మనం చూస్తే ఇటువైపు 24 ఇటువైపు 24 గంటలుంటాయి. ఇక్కడ ఖానాలు మాత్రమే ఉన్నాయి, ఇంకా ఎందుకో గంటలు బిగించలేదు. బిగించలేదు అన్నది వాళ్ళు బిగించలేదు అన్న దీంతో నేను చెప్పటం లేదు. ఇంకా టైం రాలేదు ఆ అవగాహనకి. రేపు కదా వచ్చేది, అది ముందే బిగిస్తే అట్ట. అంచేత ఇటు 24 ఇటు 24 గ్లోబ్స్ అంటాం. పరిణామ క్రమంలో జరిగేటటువంటి గోళకాలు మొత్తం ఇటు 24 ఇటు 24 ఎంత 48. కరెక్ట్ గా సెంట్రల్ పాయింట్ లో ఉన్నాం మనం, 25వ గ్లోబ్ లో. ఆ 25వ గ్లోబ్ లో కూడా మధ్యలో ఉన్నాం మనం. రేపు 25.5 దాటి ముందుకెళ్తాం. ఈ అద్భుతాన్ని మీరు అర్థం చేసుకోవాలి అంటే ఇంకొక విషయాన్ని అర్థం చేసుకోండి. వేదాలు అంటే ఏమిటి, వేద విజ్ఞానము అంటే ఏమిటి, అది అర్థం చేసుకుని దీన్ని మీరు పరిపూర్ణముగా ఉపయోగించుకోగలిగినా, ఈ జ్ఞానం మీకు అర్థమైనా అర్థమైకపోయినా కొన్ని నియమాలు ఇక్కడ పాటించమని కోరుకుంటున్నాను నేను. ఒకటి, త్రికాల సంధ్యావందనం. 2, కరెక్ట్ గా సూర్యోదయ సూర్యాస్తమయ కాలములో అగ్నిహోత్రము. ఆ అగ్నిహోత్రానికి పొద్దున్న 2 మంత్రాలు చెప్పాను, సాయంత్రం 2 మంత్రాలు చెప్పాను. చెప్పాను అంటే చెప్పింది నేను కాదు, ఇది వేదాలలో ఉన్నదే. ఇక్కడ చేద్దాం అనుకున్నాం, అది చెప్పాను అనే మాటకి మీరు విపరీతార్థాలు తీకండి, నేను చెప్పలేదు, అది వేదాల్లో ఉంది. అది ఏంటది, కరెక్ట్ గా సూర్యోదయం అప్పుడు ఓం సూర్యాయ స్వాహ, ఇదం సూర్యాయ ఇదం నమమ, ఓం ప్రజాపతే స్వాహ, ఇదం ప్రజాపతే ఇదం నమమ. చాలు 2 ఆహుతులు. కానీ ఎక్కడ పడితే అక్కడ కాదు, ఖచ్చితంగా అది రాగి పాత్ర అయి ఉండాలి, అతి చిన్న రాగి పాత్ర అయి ఉండాలి, ఖచ్చితంగా పిరమిడల్ షేప్ లో ఉండాలి, అంటే యజ్ఞకుండం యొక్క రివర్స్ షేప్ లో. దొరుకుతాయి బజార్లో, ఇక్కడ మీరు చూసి ఉంటారు వాటిని, చిన్నది. ఆవు పేడే అయి ఉండాలి, ఆవు నెయ్యే అయి ఉండాలి, 5-6 బియ్యపు గింజలు అయి ఉండాలి ఒక ఆహుతికి, అంటే మొత్తం 10 బియ్యపు గింజలు 2 ఆహుతులకి. ఇది మీరు పెట్టవలసినటువంటి పెట్టుబడి. సాయంత్రం ఆ ఆవు పిడకల మీద ఆవు నేతితో, ఎంత చిన్న పిడక ముక్క చాలు, 2 ఆహుతులేసేది. సాయంత్రం ఏమిస్తాం, ఓం అగ్నేయే స్వాహ, ఇదం అగ్నేయే ఇదం నమమ, ఓం ప్రజాపతే స్వాహ, ఇదం ప్రజాపతే ఇదం. ఇది ఖచ్చితంగా పాటించండి, మీ ఇళ్లలో చేయండి, మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో, మన స్నేహితులందరింట్లో మీరు పెట్టించండి. ఇంకో నియమం చెప్పాను నేను, వేద మంత్రాల తరంగాలు, ముఖ్యంగా పురుష సూక్తము, శ్రీ సూక్తము, మంత్రపుష్పము, ముఖ్యంగా ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా చాలా వస్తాయి మీకు. కానీ ఇమ్మీడియట్ గా మీరు చేయవలసింది ఏంటి అంటే, మీ మీ ఇళ్లలో పురుష సూక్తము, శ్రీ సూక్తము, మంత్రపుష్పము యొక్క తరంగాలు నిరంతరము వచ్చేటట్టు చేసుకోగలిగితే చాలా మంచిది. ఒకవేళ అది కుదరకపోతే రాత్రి సాయంత్రము సూర్యాస్తమయ అగ్నిహోత్రము తర్వాత, ఆ 2 ఆహుతులు వేసిన తర్వాత స్టార్ట్ చేసుకోండి టేప్ రికార్డరు. పొద్దున్న మళ్లీ వేరేస్తారు కదా అగ్నిహోత్రంలో 2, ఏ మంత్రాలతో వేస్తారు, ఓం సూర్యాయ స్వాహ, ఇదం సూర్యాయ ఇదం నమమ, తర్వాత ఇదం ప్రజా, ఓం ప్రజాపతే స్వాహ, ఇదం ప్రజాపతే ఇదం నమ అన్నప్పుడు ఆపేయండి. కావాలనే ఆ మంత్రాన్ని ఉచ్చరింపజేస్తున్నా నేను, గుర్తుంచుకోండి. ఇవి మీరు చేయగలిగితే రేపు జరిగేటటువంటి సూర్యగ్రహణము మీకు అనేక వరదానాలను తీసుకుని వస్తుంది. ఇచ్చేస్తేనే, ఇచ్చేయని వాళ్ళకి రాదు, అసంభవం. ఇచ్చారంటే అది రిసీవ్ చేసుకోలేరు మీరు. కిరణాలు అయితే వచ్చేస్తాయి, దిగిపోతాయి, దానికి ఉంది, కానీ కరెక్ట్ ట్రాన్స్మిట్ ఏమంటారు, రిసీవర్ లేకపోతే ఆ ట్రాన్స్మిషన్ వేస్ట్. మీ రిసీవర్స్ కరెక్ట్ గా ఉండాలి అంటే ఈ పని చేయాలి. ఇంతకీ ఏ రిసీవర్స్? దేన్ని కరెక్ట్ చేయడానికి గందరగోళం అంతా మనం చేస్తున్నాం? త్రికాల సంధ్యావందనం చేయాలి, రెండు సార్లు అగ్నిహోత్రం చేయాలి, కనీసం రాత్రి వేద మంత్రాల యొక్క స్పందనలు మీరు వింటూ ఉండాలి. అంటే ఇంట్లో మోగుతూ ఉంటాయి బ్యాక్గ్రౌండ్ లో, వింటే వింటారు మీరు, వినకపోయినా చెవులు వింటూనే ఉంటాయి. ఇది ఎందుకు చేయమని చెప్తున్నాను అంటే, సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వ సమర్థత అనేది మీకు లభించినా మీరు ఉపయోగించుకోలేరు ఈ క్షణంలో. దానికి తగినటువంటి శరీర నిర్మాణం జరగవలసి ఉన్నది. సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత అనేది ప్రకృతిలో ఎల్లప్పుడూ ఉన్నాయి. అప్పుడే కదా దాన్ని సర్వజ్ఞత్వం అంటాం, సర్వవ్యాపకత్వం అంటాం, సర్వసమర్థత ఎప్పుడో ఉంటే ఏం లాభం? నిరంతరము దేశకాలాతీతముగా ఎల్లప్పుడూ ఈ లక్షణాలు ప్రకృతిలో లభిస్తోన్నప్పుడే దాన్ని సర్వవ్యాపకత్వం అంటాం. ఇప్పుడుండి మళ్ళా రేపు లేకపోతే దాన్ని సర్వవ్యాపకత్వం ఎలా అంటాం? అంచేత ఈ సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత అనేది ప్రకృతిలో ఎప్పుడూ ఉన్నాయి. ఎప్పుడూ ప్రకృతిలో ఉన్నది మనకెందుకు ఇంతవరకు ఉపయోగపడలేదు? మనం ఎందుకు దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం? రేపు సూర్యగ్రహణం తర్వాత మీరందరూ ఖచ్చితంగా ఎందుకు ఉపయోగించుకోగలరు? దానికి కొన్ని సూచనలు నేను మీకు చెప్తున్నాను, సూచనలు మాత్రమే. ఎందుకంటే డీటెయిల్స్ నిజం చెప్పాలంటే నాకు తెలియదు. తెలిసిన విషయాలు, నాకు అర్థమైనటువంటి విషయాలు మీకు చెప్తున్నాను. ఒక సైంటిస్ట్, ఓ కెమిస్ట్ కానీ, ఓ ఫిజిసిస్ట్ కానీ, ఓ ఇంజనీర్ కానీ, ఓ డాక్టర్ కానీ ఏం చేస్తాడు? కెమిస్ట్ తన నియమాల్ని చదువుకుంటాడు, కెమిస్ట్రీ నియమాలను. ఫిజిసిస్ట్ ఏం చేస్తాడు? ఫిజిక్స్ యొక్క నియమాన్ని చదువుకుంటాడు. ఇంజనీర్ ఇంజనీరింగ్ నియమాన్ని చదువుతాడు. డాక్టర్ మందులు అవి శరీరం మీద ఎలా పనిచేస్తాయో వాటిని చదువుతాడు కదా. ఇవన్నీ ఏంటివి? నియమాలు, శాస్త్ర నియమాలు, వివిధ శాస్త్ర నియమాలు. రసాయన శాస్త్రానికి కొన్ని నియమాలు ఉన్నాయి, భౌతిక శాస్త్రానికి కొన్ని నియమాలు ఉన్నాయి, రకరకాల విజ్ఞానాలకి రకరకాలైనటువంటి నియమాలున్నాయి. ఈ నియమాలు అన్నీ ఆ శాస్త్రజ్ఞులు ఎక్కడ నుంచి పట్టుకున్నారు అది మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కొన్ని వేల సంవత్సరాల కిందట ఉన్నటువంటి రసాయన శాస్త్రం ఈనాడు లేదు, అంతకంటే చాలా పరిణతి చెందింది. రేపు కొన్ని వందల సంవత్సరాల తర్వాత రసాయన శాస్త్రము ఎంతగా అభివృద్ది చెందుతుందో మనం ఊహించలేము. ఈ 10 సంవత్సరాల్లోనే ఎంత చేంజ్ వచ్చిందో మీరు చూస్తున్నారు కదా, కమ్యూనికేషన్స్ లో కానీ, వైద్య విధానంలో కానీ, దాంట్లో కానీ, దీంట్లో కానీ చాలా తేడాలు వస్తున్నాయి కదా. కానీ పురాతన కాలముతో ఉన్నటువంటి శాస్త్రము, ఈనాడు ఉన్నటువంటి శాస్త్రము, రేపు భవిష్యత్తులో జరిగే అద్భుతమైనటువంటి మనకి ఊహకి కూడా అందజాలనటువంటి శాస్త్ర నియమాలు ఎక్కడున్నాయి? ప్రకృతిలో ఉన్నాయి. రేపు భవిష్యత్తులో వాళ్ళు పట్టుకోబోయేటటువంటి నియమాలు కూడా ప్రకృతిలో లేకపోతే వాళ్ళు పట్టుకోలేరు. ఇంతవరకు అర్థమైంది కదా, ఇంకొక ప్రశ్న అర్థం చేసుకోండి మీరు. భవిష్యత్తులో వాళ్ళు పట్టుకోబోయేటటువంటి ఆ శాస్త్ర నియమాలు ఇప్పుడు ప్రకృతిలో ఉన్నాయా లేదా? ఉన్నాయి, మనం పట్టుకోలేదు. రేపు ఎందుకు పట్టుకోగలుగుతున్నాం? దానికి తగినటువంటి జ్ఞానము, లేకపోతే దానికి తగినటువంటి దాన్ని గ్రాహ్యము చేసుకోగలిగేటటువంటి గ్రహణము. గ్రహణము అంటే టు గ్రాస్ప్, అన్ని తల కింద అర్థాలు వచ్చాయి. గ్రహణం అంటే అమ్మో చూడకూడదు చేయకూడదు, గ్రహణము అంటే గ్రహించడం, సింపుల్ మీనింగ్. దానికి పెద్ద విశేషమైనటువంటి వ్యాకరణాలు అక్కర్లేదు, ఏమి అక్కర్లే, గ్రహణము. సూర్యగ్రహణము అంటే ఆత్మ యొక్క గ్రహణము, అంటే ఆత్మను గ్రహించగలగటం. గ్రహణము పాణి గ్రహణము. కొంప ముంచెప్పైనా ఏమో కొంతమంది అని భయపడతారు అనుకోండి, అది వేరే విషయం. కానీ పాణిగ్రహణము అన్నప్పుడు ఏం జరుగుతుంది? అదో అద్భుతమే కదా, అదో యోగ ప్రక్రియ కదా. మరి సూర్యగ్రహణం ఎందుకు భయపడతారు మీరు, ఎందుకు గాభరా పడతారు, ఏముందని అక్కడ? ఆత్మను మనం ఇష్టపడము పట్టుకోవటానికి, అందువల్ల భయపడతామేమో. ఇతరులు యోగులవుతే మనకి ఇష్టమే, కానీ మన పిల్లలు యోగులు కాకూడదు, భయం. గ్రహణము, దాని గురించి చెప్తున్నాను నేను. ఈ గ్రహణము అనేది ప్రకృతిలో ఉన్నటువంటి ఈ నియమాలను ఇదివరకు శాస్త్రము, ఇప్పుడు శాస్త్రము, రాబోయే శాస్త్రము ప్రకృతిలో ఉన్నటువంటి నియమాలనే పట్టుకుంటుంది. ప్రకృతిలో ఏ శాస్త్ర నియమాలు ఉన్నాయి? అన్ని శాస్త్రాల నియమాలు ఉన్నాయి. ఎవడు ఏ శాస్త్ర నియమాన్ని పట్టుకుంటే ఆ నియమాలు వస్తాయి. ఫిజిక్స్ వాడు ఎలక్ట్రిసిటీ భౌతిక శాస్త్రాన్ని పట్టుకుంటాడు, రసాయన శాస్త్రవేత్త రసాయన శాస్త్రాన్ని పట్టుకుంటాడు, మందులు అవి ఇచ్చేటటువంటి డాక్టరు మందులకు సంబంధించినటువంటి శాస్త్రాన్ని జ్ఞానాన్ని పట్టుకుంటాడు కదా. ఇదంతా కాకుండా ప్రకృతినే పట్టుకున్నాడు అనుకోండి ఎవడైనా, అప్పుడు వాడికి ఏమొస్తాయి? సర్వజ్ఞత్వం వస్తుంది కదా, సర్వవ్యాపకత్వం వస్తుంది కదా, సర్వసమర్థత వస్తుంది కదా. కానీ ఆ ప్రకృతిని ఎక్కడ పట్టుకోవాలి మీరు? ఎక్కడుందా ప్రకృతి? ఈ ఆకాశంలో ఉంది. సంపూర్ణ గ్రహ నక్షత్రాలు, సంపూర్ణ గెలాక్సీస్, మన దృష్టికి గోచరము కానటువంటి ఏ ఏ గోళాలు ఎక్కడున్నాయో మనకి తెలియదు. అలాగే మనకి దృష్టికి కనిపించినటువంటి అతి సూక్ష్మమైనటువంటి ఆ కణాలు ఎక్కడున్నాయి? ఇవంతా కూడా ఆకాశంలోనే ఉన్నాయి. ఆకాశంలోనే ఉన్నాయవి కదా. పరమాణువుల యొక్క కణాలు ఆకాశంలో చెలుస్తున్నాయి, గ్రహాల యొక్క కణాలు ఆకాశంలో చెలుస్తున్నాయి, పృథ్వీ ఆకాశంలో చెలుస్తున్నాయి. అంచేత మనం ఎక్కడున్నట్టు? ఆకాశంలోనే ఉన్నట్టు. అంచేత ప్రకృతి యొక్క నియమాలను, సర్వవ్యాపక సర్వజ్ఞత్వమైనటువంటి సర్వసమర్థమైనటువంటి ఆ నియమాలను పట్టుకోవాలంటే ఎక్కడ పట్టుకోవాలి మీరు? ఆకాశంలో పట్టుకోవాలి. మరి ఆకాశాన్ని పట్టుకోవడానికి ఏం చేయాలని మీరు? ఏం చేయక్కర్లే. ఆకాశం లేని చోట ఎక్కడైనా ఉన్నదా? చంద్రమండలంలోకి వెళ్ళిపోతే వచ్చే ఆకాశము, ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ఆకాశము, పృథ్వీ గ్రహము తిరుగుతున్నటువంటి ఆకాశము, మన శరీరం యొక్క కణాలు ఒక కణానికి ఒక కణానికి మధ్య చాలా దూరం ఉందని చెప్తారు పరమాణు విజ్ఞానం తెలుసున్న వాళ్ళు. కేంద్రకము చుట్టూ చాలా దూరంలో ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయని. చాలా ఖాళీ ప్రదేశం ఉంది, శూన్యం ఉంది, ఆకాశం ఉంది మన కణాలలో. అంచేత ఆకాశాన్ని పట్టుకోవటానికి మీరు ఏం చేయాలి? ఏమి చేయక్కర్లే. అది అర్థమవటం లేదు. ఒకసారి కళ్ళు మూసేసుకోండి. సర్వజ్ఞత్వాన్ని పట్టుకోవటానికి ఇంత చిన్న షార్ట్ కట్ ఉంటే ఎందుకు ఉపయోగించుకోరు మీరు? నాకు అర్థం కాదు. ఎక్కడెక్కడికో పరిగెడతారు, ఎందుకు పరిగెట్టడం? ఎక్కడికి పరిగెట్టక్కర్లే. కానీ ఈ ఆకాశాన్ని పట్టుకోవటానికి, సర్వజ్ఞత్వాన్ని పట్టుకోవటానికి, జ్ఞానాన్ని పట్టుకోవటానికి మీకు ఒక సూత్రం కూడా చెప్తున్నాను నేను. ఏంటా సూత్రము? జ్ఞానము ఎక్కడ ఎక్కడ ఉన్నదో అక్కడ అక్కడ వ్యవస్థీకృతము చేయగలిగేటటువంటి జ్ఞానము, ఆర్గనైజింగ్ పవర్ ఉంటుంది. ఆర్గనైజేషనే నాలెడ్జ్. ఏం ఆర్గనైజేషన్ ఉంది? అతి సూక్ష్మ కణములో కేంద్రకము చుట్టూ పరమాణువులు తిరిగేటటువంటి ఆర్గనైజేషన్ ఉంది. సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరిగేటటువంటి ఆర్గనైజేషన్ ఉంది. సోలార్ సిస్టమ్, సౌర వ్యవస్థ సప్తఋషి మండలంతో సహా ధ్రువ నక్షత్రము చుట్టూ తిరిగే ఆర్గనైజేషన్ ఉంది. ఈ ఆర్గనైజేషన్ అంతా ఎక్కడ నడుస్తోంది? ఆకాశంలోనే నడుస్తోంది. అంచేత మిమ్మల్ని వ్యవస్థీకృతము చేస్తూ, ఈ గ్రహాలను వ్యవస్థీకృతము చేస్తూ, మన శరీరంలో ఉన్నటువంటి పరమాణువులను సువ్యవస్థతతో నడిపేటటువంటి శక్తి ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. అంచేత మీరు ఆ ఆకాశానికి సమర్పణ చేసేసుకుంటే సర్వజ్ఞులే మీరు.